विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः सर्वेभ्यो महाभक्तेभ्यो नमः గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా వారందరికీ కూడా అధిష్టానమై ఉన్నవాడు నిరావరణ పరిపూర్ణ పరబ్రహ్మ అయిన గురువు. వారికంటే అత్యున్నతమైనది ఏదీ లేదు అనే విషయాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతితోటి గురుగీతలో మనకి చెప్పడం జరిగింది. మనం కూడా ఇక్కడ అదే విషయాన్ని ఎన్నోసార్లు మనం చెప్పుకోవడం జరుగుతుంది. శివాయ గురువే నమః అంటుంది. ఇప్పుడు ఎలా ఉంది? శివాయ గురువే నమః అంటున్నాం. గురుడే హరిరా, హరిరే గురుడు అంటున్నాం, గురుడు అంటున్నాం. సో హరిని గురుస్వరూపంగా చూస్తున్నాం, శివుని మనం గురుస్వరూపంగా చూస్తున్నాము. అంటే గురువుకి మనం ఏదైతే వ్యావహారిక ప్రపంచంలో ఒక దైవంగా భావిస్తున్నామో ఆ దైవాన్ని కూడా మనం గురుస్వరూపంగానే చూడడం అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. అదే అప్రత్యక్షో మహాదేవ సర్వేషాం ఆత్మమాయ ప్రత్యక్షో గురురూపేణ వర్తతే భక్తి సిద్ధయే అన్నాడు. రావట్లేదు విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ తమ భక్తులను ఉద్ధరించడానికి, వారిని తరింపజేయడానికి ఒక ఆకారాన్ని తీసుకుని వచ్చి గురువుగా మన మధ్యన మసలి మనకి ఆ మార్గాన్ని చూపించి, మనకి తరింపజేసే మార్గాన్ని చూపించి అందులో నడవమని మనని నడిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కూడా. ఇక్కడికి మనందరం కూడా మనం ఏమనుకుంటున్నాము అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం రాశీభూతమైంది, మనమందరం ఇక్కడికి వచ్చాము, గురుకృపకి పాత్రులైనాము, ఇక్కడికి వచ్చాము కాబట్టి ఇక్కడ మనమందరం కూడా తరించడానికి సరైన మార్గంలో మనమందరం ఉన్నాము. ఇక్కడ ఉన్న చీమైనా కూడా మోక్షాన్ని పొంది తీరుతుంది కాబట్టి మనం అటువంటి ఆశ్రయంలో ఉండడానికి మనం ఎన్నో జన్మలను పుణ్యఫలం వల్ల మనం వచ్చామని చెప్పి మనం భావిస్తూ ఉంటాము. కానీ ఇది ఈ జన్మల పుణ్యఫలం అనేది ఎలా ఉంది అనేది మనకి ఎట్లా తెలుస్తోంది? ఇక్కడలో నాకు తెలిసినంత వరకు అంటే ఎక్కడో కొద్దిమంది తప్ప మెజారిటీ ఎవరు కూడా వారి ఇక్కడికి వచ్చేటప్పుడు వారికి ఇటువంటి వారు పికప్ చేయబడ్డారని కూడా కొన్ని తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే గురువు పిక్ అండ్ చూజ్ అంటారు. పిక్ అండ్ చూజ్ అంటే ఏంటి అంటే జనారణ్యంలో ఉండే ఎంతమందో మనుషుల మధ్యలో తనకి కావాల్సిన వాళ్ళని తాను ఎదుర్కొని వారిని తీసుకొచ్చి వారిని తీర్చిదిద్దడం, వారిని సాధనా మార్గంలో తీసుకొచ్చి వారిని తరింపచేయటం అనేది ఒక ప్రాసెస్ అది. సో ఈ ప్రాసెస్ని ఆయన చేస్తున్నారు అనే విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలామందికి తెలియదు. మొదలు ఏమనుకుంటున్నామంటే ఎవరైతే ఆయన కృపకి డైరెక్ట్గా పాత్రుడయ్యారో ఆయనని మహాత్ముడుగా ఎవరు గుర్తించారో వారందరూ మాత్రం ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు. వారికి వారు ఎందుకు వచ్చారో తెలుసు, వారిని ఉద్ధరించడానికి బాబుజీ వచ్చారని తెలుసు, వారిని ఆ మార్గంలో నడవడానికి సిద్ధపడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవన్నీ తెలుసు. కానీ ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, బయట నుంచి వచ్చినప్పుడు ఇక్కడికి నేను ఎట్లా ఎందుకు వచ్చాను అనేది నాకు కూడా తెలియదు. అమ్మరమ్మన్నారు వచ్చాను కాబట్టి వచ్చానే తప్ప వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి అనేది వచ్చిన తర్వాతనే మనకి తెలుస్తుంది. స్వర్ణక కూడా ఇప్పుడే చెప్తున్నారు, అనుభవపూర్వకంగా చెప్పలేని. సాధారణంగా ఏంటంటే మన ఈ పిక్ అండ్ చూస్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్ రాయడానికి 100,000 మంది ఒకవేళ అపీర్ అయ్యారు అనుకోండి, 100,000 మంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాస్తే 10,000 మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఏది ఇంటర్వ్యూ వరకు వస్తారు. ఈ 10,000 మందిలో 1,000 మంది మాత్రమే ఫైనల్ సెలక్షన్కి వస్తారు. వీళ్ళల్లో కూడా ఏ యూనిఫామ్ సర్వీస్ లాంటివో ఉంటే దేహదారుఢ్య పరీక్షలు అంటారు. ఈ దేహదారుఢ్య పరీక్షలు కూడా ఉత్తీర్ణులు అయితే తప్ప, వారికి ఉన్న క్రైటీరియా ఇతర క్రైటీరియా అయితే తప్ప, ఇవన్నీ ఫుల్ఫిల్ అయితేనే వాళ్ళకి ఈ ఈ సెలక్షన్ ఈ సిస్టంలోకి రావడానికి, అంటే ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ అనే ఒక సిస్టంలోకి రావడానికి అర్హత లభిస్తుంది. అంటే ఇంత సెలక్షన్ ప్రాసెస్, ఇంత వడపోత ప్రాసెస్ ఉంటుంది. ఇంత వడపోత ప్రాసెస్ ఉంటే తప్ప ఈ సెలక్షన్ జరగట్లేదు. అలాంటిది ఇప్పుడు మనం పాత రోజుల్లో మన గురుకులాల్లో, గురుకుల సిస్టంలో మన పెద్ద పెద్ద ఋషులు మహర్షుల దగ్గర మనకి ఏమని చెప్పుకుంటాం, మన పురాణాలు మనకి ఏం చెప్తున్నాయి, ఎన్నో ఏళ్ళు వాళ్ళు గురు కృప కోసం ఎదురు చూసి వారు చెప్పిన కార్యక్రమాలన్నీ చేసి సేవలన్నీ చేసుకుని ఎన్నో ఏళ్ళకి తరబడి వెయిట్ చేసి చేసి చేసిన తర్వాత ఒక స్థాయికి వచ్చి వాళ్ళు అర్హత పొందారు అని తెలిసిన తర్వాతనే వారికి ఆశ్రమ ప్రవేశం జరుగుతోంది. ఆ తర్వాతనే వారిని సాధనా మార్గంలో ప్రవేశపెట్టడం, గురులక్షార్థ దీక్ష ఇవ్వడం అవి జరుగుతున్నాయి. ఎంతో వడపోత ప్రాసెస్ మనకు తెలియకుండా అక్కడ జరుగుతుంది. ఎక్కడ పాత రోజుల్లో జరిగేది, అప్పుడు కూడా ఎలా జరిగేది అంటే 12 ఏళ్ళు, స్వర్ణంకే చెప్పారు 12 ఏళ్ళు ఆశ్రమం బయటే ఉండాలి. సో ఏ పని చెప్తే ఆ పని చేయాలి, లోపలికి వచ్చిన తర్వాత కూడా గురువు పిలిస్తేనే వెళ్ళాలి. ఇలా ఎన్నో కండిషన్స్ ఉంటాయి. అవన్నీ అయిన తర్వాతనే గురువు వారి అర్హత చూసిన తర్వాతనే గురువు వారిని అనుగ్రహిస్తారు. అర్హత అంటే కూడా మనం ఏం చెప్పుకుంటున్నాము, సాధనా చతుష్టయ సంపద కావాలి అని చెప్పుకుంటున్నాము. సాధనా చతుష్టయ సంపద కూడా ఏంటి, మనకి ఉన్నవి నిత్యానిత్య వస్తు వివేకాన్ని మనం పొంది ఉండాలి. సో వైరాగ్యము పొంది ఉండాలి, అలాగే శమాది షట్క సంపత్తిని పొంది ఉండాలి. శమధమాది 5-6 సంపదల్ని మనం పొంది ఉండాలి. మనకి మోక్షాన్ని పొందాలని జిజ్ఞాస ఉండాలి. ఇవన్నీ ఉన్న తర్వాతనే వారికి లక్ష్యార్థ దీక్ష అనేది జరుగుతుంది. అంటే ఇంత ప్రాసెస్ ఉంటే కానీ ఒక సాధకుడికి గురులక్ష్యార్థం దీక్ష అంది మార్గంలోకి రాడు. సాధన అంటే గురు కృపకి పాత్రుడైనట్లు అప్పుడు లెక్క. అంటే మనకి ఎంత ప్రాసెస్ జరిగి ఉంటే మనకి తెలియకుండా మనం ఆ స్థాయికి చేరుకుని ఉంటాము. ఆ ప్రాసెస్లో మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అంటే అది నిన్ననే మొన్న మొదలైంది కాదు. ఇప్పుడు నేను చూసినట్లయితే 60 ఏళ్ళు దాటిన తర్వాత నేను ఆశ్రమంలో అడుగుపెట్టా. అంటే అంతకుముందు ఉండొచ్చు, ఇంటరాక్షన్ ఉండొచ్చు, వస్తూ ఉండొచ్చు, పోతూ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఆశ్రమ ప్రవేశం అనేది ఎప్పుడు జరిగింది, నాకు 60 ఏళ్ళు దాటితే కానీ రాలా. అంటే 60 ఏళ్ల పాటు ఏం జరిగి ఉంటుంది, ఈ వడపోత ప్రాసెస్ జరిగి ఉంటుంది. ఒక ఫిల్టరేషన్, ఒక ప్రాసెస్ ఏదో నడిచి ఉంటుంది, పెద్ద నడిచింది, మనకి తెలియదు అది. అలా మనలో ప్రతి ఒక్కరికి, నా అబ్జర్వేషన్ ఏంటంటే మనలో ప్రతి ఒక్కరికి అటువంటి ఫిల్టరేషన్ ప్రాసెస్లో మనందరం ఒక క్వాలిఫికేషన్ స్థాయికి చేరుకున్న తర్వాతనే మనందరికీ కూడా ఆ గురులక్ష్యార్థ దీక్ష వచ్చింది అని నేను, నా మనసు చెప్తోంది అట్లా అయి ఉంటుంది అని. వచ్చినంత మాత్రాన మనం ఏదో అచీవ్ చేశామా అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే మనం ఒక అర్హతను సంపాదించుకుని గురుకృపకి పాత్రులయ్యి మనం ఇక్కడ అడుగుపెట్టాము. ఇక్కడి నుంచి ముందుకు పోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్. అది ఆ స్టెప్ మనం ఎంతవరకు సక్సీడ్ అవుతున్నాము అనేది మనం ఇక్కడి నుంచి ఆయన చెప్పిన గురువు చెప్పిన మార్గంలో ఎంత మనం ఫాలో అవుతున్నాము అనేది మనం విచారణ చేసుకుంటూ తెలుసుకోవాలి. మనం మన చుట్టూ జరుగుతున్న విషయాలను బట్టి మన స్పందన ఎట్లా ఉందో దాన్ని బట్టి మనం తెలుసుకుంటాము. శాస్త్ర అనుభవం బట్టి తెలుసుకుంటాము, గురు అనుభవం గురువు నుంచి మనం వచ్చే బోధ నుంచి తెలుసుకుంటాము, మనలో మనం చేసే విచారణ బట్టి మనం తెలుసుకుంటాము. ఈ తెలుసుకునే ప్రాసెస్ అనేది ఎంత సిన్సియర్గా ఎంత నిజాయితీగా జరిగితే కానీ మనకి ఆ విషయం మనకి తెలియదు. అంటే ఒకటి మనం దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పుకుంటూ ఉంటాము. ఏమని చెప్పుకుంటాము అంటే మనలో ఉన్న ప్రపంచం బీజ రూపంలో మనలో ఉంది. ఆ బీజ రూపంలో ఉన్న ప్రపంచంలో సత్వరజస్తమో గుణాల కలయికతోటి ఒక మాస్లా ఉంది అది. సో దానిలో నుంచి ఏ స్వభావాలు అంటే ఏ గుణాలతోటి ఎటువంటి సంకల్పాలతోటి ఎటువంటి వాసనలతోటి ఆ బీజంలో ఉన్న అంకురం తయారైందో ఆ అంకురం బట్టి ఆ స్వభావాలతో ఉన్నవి వస్తూ ఉంటాయి. దానిలో మనం ఏం చేస్తామంటే మనం ఒక సబ్స్ట్రాటం ప్రొవైడ్ చేయడం వల్ల ఆ సబ్స్ట్రాటం ద్వారా మనం ఆహ్వానిస్తున్నాం, ఆ గుణాలని మనలోకి ఆహ్వానిస్తున్నాం, వాటి ద్వారా మనం వాటితోటి పెరుగుతున్నాం. పెరగడం వల్ల ఏమవుతున్నది, ఆ స్వభావాలని మనం పుణికి పుచ్చుకుని ఆ స్వభావాల ద్వారా మనం ముందుకు వస్తున్నాం. అంటే ఇవి ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి కదా, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణిలోనూ మనలో కూడా ఉన్నాయి. సో ఇవి ఉన్న వాటిల్లోంచి మనం సత్వగుణాన్ని పెంచుకుని పైకి వస్తున్నామా, రజోగుణాన్ని పెంచుకుని పైకి వస్తున్నామా, తమో గుణాన్ని పెంచుకుని పైకి వస్తున్నామా అనే దాని దగ్గర మనకి మనం విచారణ చేసుకుని చూసుకుంటే మనకు అర్థమవుతుంది. మనం ఫాలో అయ్యే మెథడ్ ఏదో ఎటువంటి మెథడ్లో మనం ఉన్నామో చూసుకున్నట్లయితే ఆ దానికి సంబంధించిన స్వభావాన్ని మనం పెంచుకునే ప్రయత్నం మనం కొంత చేస్తున్నాము. మనం పొందిన లక్ష్యార్థం మనకి ఇచ్చిన తర్వాత బాబుజీ ఆయన మంది ఇచ్చారు మనకి, లక్ష్యార్థంతో పాటు ఒక మంది ఇచ్చారు. ఆ మందు మనం ఎలా పనిచేస్తుంది అనేది ఈ విచారణ ద్వారా మనకి వెల్లడి అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం 60 ఏళ్ళప్పుడు రిటైర్మెంట్ అయినప్పుడు నా మనస్తత్వం ఎట్లా ఉండింది, ఇప్పుడు 5-6 ఏళ్ళు గడిచిపోయి 7 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు నా మనస్తత్వం ఎట్లా ఉంది, అప్పుడు నాలో ఏ గుణం అధికంగా ఉంది, ఇప్పుడు నాలో ఏ గుణం అధికంగా వస్తోంది అనే విచారణ మనం సీక్వెన్షియల్గా మనం అర్థం చేసుకుంటే ఒక విషయం పట్ల మనం ఎట్లా స్పందన చేసేవారం గతంలో, అది క్రమేపీ ఎట్లా మారుతూ వచ్చింది, ఈరోజు అది ఎట్లా ఉంది, వే ఫార్వర్డ్ ఏంటి, ఇంకెంత ఉంది, ఎంత దూరం పోతే మనం పూర్తిగా ఆ స్థితికి మనం చేరుకుంటాము. అంటే మన సబ్స్ట్రేటం అయితే ఉంది, ఆ సబ్స్ట్రేటంలో 3 గుణాలని మనం తెచ్చుకునే వచ్చాము, కానీ వీటిలో పెంచుకోవాల్సింది ఏంటి, పెంచుకోవాల్సింది ఏంటి, సత్వగుణం పెంచుకోవాలి. మనం సత్వగుణం పెంచుకుంటే కానీ మనకి ముందుకు మార్గం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. రజోగుణం తమో గుణం ఉండాలి, ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలి. కానీ ఈ సత్వగుణాన్ని పెంచుకోవడానికి కావలసిన క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్వాలిటీస్ పెంచుకునే దిశగా మనం ఎంత వెళ్తున్నాము అనేది మనం ఇప్పటికప్పుడు విచారణ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం బ్రహ్మజ్ఞానికి ఒకదానిపై ఆశాన్ని మన సోదరి గురు సోదరి చెప్తున్నారు, అలాగే ఎన్నోసార్లు మాతాజీ దగ్గర నుంచి బాబుజీ దగ్గర నుంచి మనం మాట వింటూనే ఉన్నాము. ఈ బ్రహ్మజ్ఞానికి దాని మీద ఆశ ఏంటి అంటే వారిలాగా మనం కూడా అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని వారందరికీ ఆశ ఉంది. దానికోసమే మన సంకల్పంలో చూడండి రోజు మహాన్యాసం చేస్తున్నాం, ఆ సంకల్పంలో ఉంటుంది. మనకేమో వ్యావహారిక సంకల్పం ఉంటుంది, వ్యావహారిక సంకల్పంలో మన కోరికలన్నీ ఉంటాయి. మనం అటెన్షన్ పే చేస్తామో చేయట్లేదు అంతమంది నాకు తెలియదు. అందులో మెయిన్గా ఉండేవి ఏంటంటే మూలాజ్ఞాన తాపత్రయ మలత్రయ వాసనాత్రయ నివృత్తి ద్వారాక్ష ప్రమేయ పరిపూర్ణ ఆరోగ్య అజ్ఞానధ్వాంత చండవాస్కర నిత్యాపరోక్ష స్వానుభూ స్వప్రకాశ సిద్ధ్యర్థం. ఇది ఎంతమంది వింటున్నారు, విని దాన్ని ఎంత అర్థం చేసుకుంటున్నారు, దాన్ని ఎంత ఫాలో అవుతున్నారు అనేది మనం మనకి మనమే విచారణ చేసుకోవాలి. అదేవిధంగా చాలా ఉన్నాయి అందులో ఆ సంకల్పంలో. అంటే ఏంటంటే వారి కోరిక అది, మనం ఆ స్థితికి చేరుకోవాలనేది వారి కోరిక. మనం ఏంటంటే మన సంకల్పాలు, మన యహలోకాల సంకల్పాల గురించి మనం వెళ్తున్నాం. వీటిలో నుంచి బయటపడి ఆ సంకల్పం స్థాయికి మనం వెళ్ళడమే ఆయన ఆనందానికి మనం హేతువైతాం అలా చేస్తేనే. అందుకనే అమ్మ అంత కష్టపడి అన్ని ప్రదేశాలు తిరుగుతున్నారు, అంతమందితో తిరుగుతున్నారు, అంతమందితో మసలుతున్నారు, మనందరిలో ఒకరిగా మారి మనని ఉద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అర్థం చేసుకుని మనం సంకల్పాలను కొంచెం ఒకటి షిఫ్ట్ చేసుకుని ఈతల పక్కకు వచ్చినట్లయితే మనకు పొందే ఆనందం అంతా ఇంత ఉండదని నా భావన. సో ఇటువంటి అవకాశం నాకు కల్పించినందుకు సద్గురుదేవులకి ప్రణమిల్లుతూ మీ అందరికీ నమస్కారం చేస్తూ సెలవు చేసుకుంటున్నాను. జై సద్గురు మహారాజ్కి.
జై గురుదేవ్. మనకి చాలా ఈ మధ్య మాతాజీ ఎప్పుడు కనిపించారో అప్పటికి అంటే కొంచెం ముందు నుంచే కూడా మనకి కనుమరుగు అయిపోయినారు మన సోదరులైనటువంటి శ్రీనివాస రామానుజదాస్ గారు. ఇవాళ చాలా అరుదుగా వారి దర్శనం లభించింది, కాబట్టి వారి ప్రవచనం విని కూడా మనం చాలా రోజులైంది. కానీ ఇవాళ వారి ప్రవచనం కాదు, అది గురు తత్వాన్ని వారు అనుభవించింది ఏదో మనతో పంచుకోబోతున్నారు. వారిని రమ్మని ప్రార్థిస్తున్నాను. జయ గురుదేవ్. మరి ఇప్పటి వరకు మనకి చెప్పినటువంటి శ్రీ రామకృష్ణ గారు, మనం ఎంత సెలెక్షన్ ప్రాసెస్లో ఫిల్టర్